కలలోన పాడితోడ కానబడిన ఎట్లు. మెలుకుగా ఉన్నప్పుడు మనం ఏ వస్తువుని ఎక్కువ తలుచుకుంటే అది రాత్రి కలలోకి వస్తుంది. పదే పదే నారాయణీయం నారాయణీయం అనుకుని పగలంతా తలుచుకుని నిద్రపోతే రాత్రికి నారాయణీయమే కలలోకి వస్తుంది. అదే కాకుండా అంటే మంచి రూమ్ బాగుంటే బాగుండు, ఏసీ రూమ్ అనుకుంటూ పగలంతా తలుచుకుంటే రాత్రి ఏసీ రూమే కలలోకి వస్తుంది. అంటే నువ్వు దేనిని తలుచుకుంటున్నావో రాత్రి అదే కలలోకి వస్తుంది. ఇక్కడ పగలు దేనిని ధ్యానం చేస్తే అది రాత్రి కలలోకి ఎలా వచ్చిందో ఈ లోకంలో నువ్వు చేసిన పాపపుణ్యములన్నీ శరీరం విడిచిపెట్టాక వెంట వస్తాయి. రావు అంటే అది భ్రమ, అలా అనుకున్నవాడు చూడలేదు, నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. నేను నిజంగానే 5-6 పర్యాయములు చూసి చెప్పిన వాటి ఇవన్నీ పోయి మళ్ళీ వెనక్కి వచ్చాను. గనక కొంచెం సాధన చేస్తే మీరు కూడా చూడొచ్చు, కళ్ళు మూసుకునే ఈ ఊర్ధ్వలోకాన్ని కొంతవరకు సర్వాంగ సుందరముగా ఉన్న లోకములన్నిటినీ చూడలేము, కానీ కొన్ని లోకములను కొన్ని స్థితులను చూడొచ్చు మనం. ప్రతి ప్రాణికి ఈ వెంట తప్పక కర్మ మాత్రం వస్తుంది. అందువల్ల ఏం చేయాలన్నమాట, సాధ్యమైనంత వరకు మనము చేసే పనులతో ఇతరులకి కష్టం కలగకుండా బాధ కలగకుండా, అందులో ముఖ్యంగా మహాత్ములకి మనస్సు అసలు బాధ కలగకుండా చూసుకోవాలి. చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, అయినా వెళ్ళి బయటికి వెళ్ళాక ఆయన అలాగే చెబుతాడండి, నేను ఇలాగే చేస్తానండి అంటారు. కాబట్టి అంతే కదా, ఎక్కువగా లోకంలో లక్షణం అది. చెప్పేటప్పుడు మాత్రం బాగా నడుచుకుందాం, ఈ రోజు నుంచి బాగుందాం అనిపిస్తుందిట. కానీ తీరా బయటికి వెళ్ళాక అలా నడుచుకో బుద్ధి అయిపోవడమే మాయ అంటే. అందుకని ఏం చెప్పారు ఇక్కడ నాయన, కర్మాచరణ చేసే ముందు అంటే చెల్లెల్ని చంపే ముందు ఈ ఫలితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఒక్కటిసారి తెలుసుకో. తన తొంటి కర్మరాశికి అనుచరమై బహువికారమై మనసు వడిందను ఇంద్రియముల తెరువులు తనువులు పెక్కైన చెడవు తన కర్మంబులు. ఇవాళ కూడా మనం ఇలా ప్రవర్తించడానికి మూల కారణం చెప్పమంటారా? ఇంతకు పూర్వం మనం చేసిన పనే. ఒక 10 సంవత్సరాల క్రితం బ్యాంకులో డబ్బు వేస్తే అది ఎఫ్డి అయ్యి మెచ్యూర్ అయ్యి వాళ్ళు రావడంలా, అలాగే ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ మనం చేసిన పుణ్యమో పాపమో ఫలించి ఇప్పుడు మన చేత ఈ పనులు చేస్తున్నాయి. ఇవాళ గురువాయూరు వచ్చామంటే, భాగవతం వింటున్నామంటే దీని వెనకాతలు ఎప్పుడో చేసిన ఒక పుణ్యకర్మ ఉన్నది, లేకపోతే ఇక్కడికి రాలేరు. పాపకర్మ ఉంటే ఈ సమయంలో ఇక్కడుండి కూడా జోదం ఆడుకోవడానికి పోయేవాళ్ళు లేరు, ఇక్కడికి వచ్చి కూడా కర్మగాలి పోయేవాళ్ళు లేరు. అంటే పూర్వ పుణ్యం పాపం అనేవి వెంటాడుతూనే ఉంటాయి. తన తొంటి కర్మరాశికి అనుగుణంగా మనస్సుకి రకరకాల ఆలోచనలు వస్తాయి. నిత్యం మంచి ఆలోచనతో ఉన్నవాడు నోటి వెంబడి మంచి ప్రవర్తన మంచి మాటే వస్తుంది, లేకపోతే వాడికి చెడ్డ ప్రవర్తనే వస్తుంది. భోజనానికి కూర్చున్నారు ఇద్దరు. ఒక ఆయన అన్నం వడ్డించబడడానికి ఏమంటే కొంచెం అన్నం చాలు అనకుండా నిమ్మకాయ అంత అన్నం వడ్డించండి అన్నాడు. రెండోవాడు పక్కన నుంచి కోడిగుడ్డ అంత అన్నం వడ్డించండి అన్నాడు. వాడి కోడిగుడ్డ అలవాటు, వీడికి నిమ్మకాయ అలవాటు. అంటే అలవాటు నోటి వెంబడి తెలియకుండానే వస్తుంది. తెలియకుండానే మనం తినే ఆహార పదార్థములు మనకు అక్కడ ఎదురుకుండా ప్రత్యక్షం అవుతాయి. ఆహారం చూడగానే, ఆవకాయను చూడగానే ఎర్రగా చక్కగా ఆవకాయ బాగుందని ఒకడంటే నిజంగా జరిగిన వాడు చెబుతున్నాను అన్నమాట. ప్రత్యక్షంగా బదలీలో జరిగిన వాడు చెబుతున్నాను ఈ సంభాషణ. ఒక ఆయన కూర్చునే ఉన్నాడు, పంది మాంసం ముక్కల బలే ఉందండి ఆవకాయ అన్నాడు. అంటే వాడికి పంది అలవాటు. ఎవరి అలవాట్లు వాడికి తెలియకుండానే మనఃప్రభావాన్ని చూపిస్తూ వాడి చేతకు నోటి వెంబడి ఇలాంటి పలుకులు పలికిస్తాయి. శివలింగాన్ని చూడగానే పవిత్రమైన ఆలోచన కొందరికి వస్తే అపవిత్ర ఆలోచన కొందరికి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏమిటనమాట, అభ్యాసం. ఇంతకు పూర్వం వీడు చేసిన పనుల యొక్క ఫలితం ఇప్పుడు కనబడుతున్నది. అందుకే నిరంతరం సత్కర్మాచరణ సజ్జన సాంగత్యం చెయ్యాలి. ఎన్ని జన్మలెత్తినా పాత వాసన పోదు అన్నాడు ఆయన. తనువులు పెక్కైన చనవు తన కర్మంబులు. ఎన్ని జన్మలెత్తితేనువు కానీ ఈ పాపం పొమ్మంటే పోదు. ఈ పుణ్యం కూడా అంతే. పాపపుణ్యములు అనేకమైన జన్మలకు మూల కారణమవుతాయి. రాకరాక ఈ జన్మ వస్తే ఈ జన్మని మళ్ళీ పిచ్చి పనులతో పాడు చేసుకుని వెనక్కి వెళ్ళిపోతామా? కర్మము కొలది మనకి ఈ జన్మ పునర్జన్మముల నేల కోరెదవు అన్నారు తత్వాల్లో. ఏదో కర్మయోగం వల్ల ఈ జన్మ వచ్చింది, పుణ్యమే చేసామో పాపమే చేసామో. రాకరాక వచ్చిన మానవ జన్మని మళ్ళీ తిరోగమనం కింద వెనక్కి తీసుకుపోతే ఉపయోగం అది. చేయమ దామ కుక్క నక్క ఇలాంటి 88 జన్మలెత్తాక ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మానవ జన్మ అంత తేలిగ్గా రమ్మంటే రాలేదు. 88,000 జన్మల పుణ్య ఫలితంగా వస్తుంది మానవ జన్మ. ఎక్కడో కొంతమందిని పక్కన పెడితే ఆ జన్మని మళ్ళీ సత్కర్మాచరణ లేక అపవిత్రం చేసుకుని మళ్ళీ వెనక్కి పెడితే రమ్మంటే రాలేము. వైకుంఠపాడిలో పైదాకా ఎక్కి పెద్ద పొగ ఒకటి ఉంటుంది, అది మిగితే కింద పడిపోతారో అలా పడిపోతాం. పడిపోతే మళ్ళీ ఎక్కడానికి ఎన్ని కష్టాలు పడాలి. అందుకని నా మాట విను, స్త్రీ హత్య, సోదరీ హత్య ఈ భగిని హత్య చెయ్యకు, చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ఆ పాపం నిన్ను కట్టి కొడుపుతుంది. కర్మములు మేలు నిచ్చును కర్మంబులు కీడు నిచ్చు కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరుల తడవగానేమిటికి. మనకి మంచి చేసేది మన పనే అంటే ప్రేమగా మాట్లాడు, అవతల వాళ్ళంతా వశమైపోతారు. ఏమండి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారా అని అడిగాడు ఒక ఆయన. ఒక ఆవిడ వచ్చి అక్కడ నిలబడి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి శ్రీనివాస్ గారు అనే ఆయన ఉన్నారా అని అడిగితే ఆయన ఎక్కడున్నారు అని కండువా చూపించాడు. అంటే వేళాకోళం వాడాడు. దాంతో అమ్మాయికి ఏమైంది, ఒళ్ళు మండిపోయింది. ఇంత పూర్వం వీడిని ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు, మర్నాడు నుంచి తిట్టడం మొదలెట్టింది. అంటే ఏమైంది ఇప్పుడు నోరు తెలియకుండానే, అదే నాకు కనపడలేదండి అని ప్రేమగా పలకరించుంటే ఆవిడకి చెప్పుంటే నెత్తి మీద తట్టుకుంటుంది. ఇవి పిచ్చివాడు నోటితోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపటి నుంచి వాడికి గౌరవం ఉండదు, పురుక్కెంత వస్తారు, 10 మంది రోట్లో పెట్టి చెవాట్లు తింటాడు, దాంతో భ్రష్టుడైపోతాడు. అంటే తన కర్మ వాడికి ఏం చేసి పెట్టింది చెప్పండి. కర్మములు మేలు ఇస్తాయి, కర్మంబులు కీడునిచ్చు, అవే మనకి కీడు చేస్తాయి. అందుకే మన నోరు జాగ్రత్తగా ఉండాలి, పని జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మనం ఇతరుల వల్ల సత్కారం పొందుతున్నా, శ్చిత్కారం పొందుతున్నా, పురస్కారం పొందినా, తిరస్కారం పొందినా, మన నోరు మన మాటే. అందుకని కర్మములే మేలు చేస్తున్నాయి, కర్మములే కీడు చేస్తున్నాయి. చివరికి బ్రహ్మగారు కూడా పదవి పొందడానికి వెనకతలో పెద్ద పని ఉంది తెలుసా మీకు. ఆయన ఎంతో సాధన చేయగా చేయగా ఇప్పుడు బ్రహ్మ అయ్యాడు. హనుమంతుడంతటి స్థాయికి ఎడితేనే వాడికి బ్రహ్మ పదవి వస్తుంది. ఇప్పుడున్న హనుమంతుడు రేపు పొద్దున 9వ బ్రహ్మ అవుతున్నాడు, 9వ బ్రహ్మ. అంత గొప్ప పని చేస్తే ఇన్ని పనులు చేయగా చేయగా బ్రహ్మ అవుతాడు. మనం బ్రహ్మదేవుడెరుగు, ఉన్న బ్రహ్మత్వాన్ని పోగొట్టుకుంటున్నాం. చేజేతులారా, పవిత్రమైనటువంటి జన్మని వ్యర్థం చేసుకోకూడదు. అందువల్ల బ్రహ్మలాగా మంచి పనులు చేసి ఆ పదవిని పొందాలి తప్ప అపవిత్ర కర్మాచరణతో ఉన్న జన్మని వ్యర్థం చేసుకోకూడదు. కర్మమయము వల్ల మనము జీవిస్తూ కర్మములతో పవిత్రులమై, కర్మములతో అపవిత్రులమై, కర్మములతో సుఖ దుఃఖాలు పొందుతున్న మనము ఇతరులను బాధ పెట్టడం ఎందుకు? కొంచెం ఆలోచించు. అప్పుడు నీకు నీ చెల్లెలి వల్ల గండం రాకుండా పవిత్రమైన మరొక దివ్య జన్మయో, లేక నిజంగానే మృత్యుగండం తొలగిపోవచ్చు చెల్లెలు గౌరవిస్తే. పరులకు హింసలు కావ్యంపగవలదు తనకు కళ్యాణముగా భావించి పరులనుంచిన పోవునే తత్ఫలము పెదప పొందకయున్నే. మనం అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు అపకారం చేయకూడదు, ఇతరులను హింసించరాదు మనస్సుతో కానీ శరీరంతో కానీ. నేను బాగుండాలనే కోరికతో ఇతరులకు అపకారము చేసిన వాడికి ఆ అపకారం ఇంత చేస్తే కొండంతయ్యి వీడిని నాశనం చేస్తుంది. అంటే ఇతరులను ఒక్క దెబ్బ కొడితే నీకు భవిష్యత్తులో 10 దెబ్బలు తగులుతాయి, లేదా 100 కూడా తగలచ్చు. ఇతరులకు చేసిన ప్రతి అన్యాయము భవిష్యత్తులో కోటానుకోట్ల రెట్లు ఎక్కువైపోయి మనిషిని పాడు చేస్తుంది. ఉపకారం కూడా అంతే. ఆకలితో వచ్చిన ఒక పుణ్యాత్ముడికి మధ్యాహ్నం పూట రైలు దిగ్గానే ఇంత అన్నం పెట్టింది ఒక ఆవిడ. ఆవిడకి 1,00,000 జన్మలకి సరిపడ పుణ్యం వచ్చేసినట్టే. అంటే పుణ్యమైనా పాపమైనా సమయానుగుణంగా చేస్తే ఎంత చేస్తే అంత ఫలితం ఇస్తుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడూ ఇతరులకు అపకారం చెయ్యరు. తనకి శుభమని భావించి ఇతరులను హింసించిన వాడెప్పుడూ బాగుపడ్డగాక బాగుపడడం. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలుతుండు రాగ కలితుడగుచు. ఒక కొండని పట్టుకొచ్చి దాని నిండా నీరు పోసి ఆరుబయటి పెట్టాడు ఒక ఆయన. సరిగ్గా ఆ సమయంలో సూర్యుడు ఉదయించాడు. ఆ సూర్యుడి యొక్క బింబం ఆ కొండలో కనపడింది. రాత్రిపూట చంద్రుడు ఉదయించాడు. ఆ చంద్రుడి యొక్క బింబం ఆ కొండలో పడింది. ఎందుకంటే కొండ పెద్దది, బాగా నీళ్లు ఉన్నాయి నిండగా, అందుకని పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు అందులో స్పష్టంగా కనబడుతున్నారు. ఇంతలో ఓ పెద్ద ఆయన వచ్చి ఓ పిల్లవాడిని పిలిచి, నాయన ఇందులో ఏముంది అని అడిగాడు. సూర్యుడు ఉన్నాడండి, చంద్రుడు ఉన్నాడండి అన్నట్టువాడు. ఆ కొండలు ఇలా ఊపాడు ఒకసారి. వెంటనే ఏమైంది, కొండ ఊపగానే అందులో నీళ్లు కదిలాయి, సూర్యచంద్రుల యొక్క బింబములు కదిలాయి. మళ్ళీ ఓ చిన్న కుర్రాన్ని పిలిచి, ఏం జరిగిందిరా అంటే సూర్యుడు చంద్రుడు కదిలిపోయాడండి అన్నాడు. ఈ కుర్రాడి కంటే కొంచెం పెద్ద కుర్రాడు ఒకడున్నాడు, వాడిని పిలిచాడు. ఎరా ఏం జరిగిందని అడిగితే, బే సూర్యచంద్రులు ఎక్కడ కదిలేరండి, సూర్యచంద్రులు అక్కడే ఉన్నారు, వాళ్ళ ప్రతిబింబములు కదిలేయండి, వాళ్ళ యొక్క నీడ ఇందులో పడింది, ఆ బింబములు కదిలేయండి అన్నాడు. ఎంతకంటే జ్ఞానిని మరొకడిని పిలిచాట. ఏం జరిగిందో ఇప్పుడు నువ్వైనా చెప్పంటే, సూర్యచంద్రులు కదలలేదు, సూర్యచంద్రుల ప్రతిబింబాలు కదలలేదు, కదిలిందల్లా నీరండి, నీరు కదలడం వల్ల ఇవి కదిలినట్టు కనపడ్డాయండి అన్నాడు. ఈ పట్టు ఇంకా పండితుడిని ఒకని పిలిచాడు ఆయన. ఇప్పుడు నువ్వు చెప్పు ఏం జరిగిందన్నాడు. ఇవన్నీ భ్రమండి, సూర్యుడు కదలలేదు, చంద్రుడు కదలలేదు, వాళ్ళ ప్రతిబింబాలు కదలలేదు, నీరు కదలలేదు, కదిలిందల్లా కొండ, కొండ కదలడం వల్ల కొండలో ఉన్న నీరు కదిలింది, ఆ నీరు కదలడం వల్ల అందులో ఉన్న ప్రతిబింబాలు కదిలాయి తప్ప అసలు కదిలింది కొండ. ఆ కొండే మన శరీరం. ఈ కొండలో మనం, మన ప్రాణం ఆ నీరులో చేరింది. ఈ నీరు లాంటి మనలో పుణ్యం పాపం అనే రెండు ప్రతిబింబములు కదులుతూ ఉన్నాయి పొద్దున్న సాయంత్రం. ఇవి మన శరీరముతో పాటు మన ఆత్మకర్మ నిర్మితములైన శరీరంలో ప్రవేశించి మన బుద్ధికి అనుగుణంగా నడుచుకుంటాయి. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, శరీరం అంటూ ఉంటేనే ప్రాణం ఉంటుంది, ప్రాణానికి ఒక ఉపాధి. ఈ శరీరానికి కష్టము నష్టము తెచ్చిపెట్టేది ఈ ఆత్మ లోపల ప్రవేశించి చేసే పని. కాబట్టి పని చేసేదేమో ఆత్మ, ఈ ఆత్మకి ప్రేరణ ఏమో బుద్ధి, ఈ బుద్ధికి ఆధారమేమో దేహం. కాబట్టి వీటిని మూడింటిని సమన్వయం చేసుకుని శరీరం బతికున్నంతకాలం సుఖదుఖాలు పొందకుండా పవిత్రంగా ఉండాలంటే బుద్ధిని ముందు సక్రమం చేసుకోవాలి. సక్రమం చేసుకుని ఇతరుల యొక్క ప్రేరణ వల్ల మనం చెడ్డ చేయకుండా సాధ్యమైనంత వరకు సత్ప్రవర్తనతో సత్కార్యక్రమములు చేసుకుని తరిస్తే అప్పుడు క్రమక్రంగా బాగుంటాం. లేకపోతే కొండ నాలుగుసార్లు అటు ఇటు కదిలేక డామని పగిలే లక్షణం ఉన్నది. అందుకే మన శరీరాన్ని కుండతో పోలిస్తారు తెలుసా, ఎవడన్నా మంచి మాట చెప్తే వినకపోతే వాడు ఒట్టి మొండి ఘటం అండి అంటారు. ఘటం అంటే కొండ, వాడు ఒట్టి మొండి కొండ అన్నమాట. ఎవడన్నా చచ్చిపోయినప్పుడు కూడా ఏమనేవారు పూర్వం, ఆ ఘటం వెళ్ళిపోయిందండి అంటారు. పెంకి ఘటం, మొండి ఘటం, ఘటం ఇలాంటి పదాలతో శరీరాన్ని పోల్చారు. పూర్తిగా మట్టి కొండ ఎటువంటిదో ఈ కొండ కూడా అటువంటిదే. కాకపోతే కొన్ని ఓటి కొండలు, కొన్ని గట్టి కొండలు. గట్టి కొండలు అయితే అవసరానికే మాట్లాడతాయి, ఓటి కొండలు ఎప్పుడు పెడితే అప్పుడు అనవసరమైన వాగుడు వాగి చివాట్లు తింటాయి, కురాధ ఆవేశాలకు లోని కొండలు తొందరగా పగిలిపోతాయి. మన కొండ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన్నుతో తయారు చేసిన కొండలా కాకుండా సువర్ణ భాండంలా తయారవ్వాలి మనం. అలా అవ్వాలంటే మహాసాధన చెయ్యాలి. నువ్వు అలాంటి వాడివి కా, నా మాట విను, ఈ చెల్లెల్ని చంపకు. వావి చెల్లెలుగా నీ కూతురు వంటి దొత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నోత్న వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త దీనిని మృక్యదం కావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ కంస మానవ వల్లభ. నీకు వరుసకి చెల్లెలు కానీ కూతురు వంటిది, ఉత్తమురాలు, అందరూ పొగడడానికి పనికొచ్చే చరిత్ర కలిగినది. ఆవిడ ప్రవర్తనను చూచి లోకమంతా పొగుడుతుంది, పైగా భయపడిపోతున్నది. బాల ఇప్పుడే పెళ్ళయి అలంకారముతో శోభిల్లుతోంది, పైగా చక్కగా బాసికంతో, పాపిట బొట్టుతో, సర్వాభరణాలతో, మంచి పట్టు చీరతో, ధగ 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 వెలిగిపోతున్న శరీరకాంతితో బంగారపు రంగులో ఉండేదాడు దేవకి. అసలు ఆ రోజుల్లో దేవకి లాంటి సౌందర్యవంతురాళ్ళు అరుదన్నమాట. అందుకే సుభద్ర కూడా తల్లి పోలికతో అంత అందంగా పుట్టిందని అర్జునుడు పొగుడుతాడు. అటువంటి దానిని ఎలా చంపాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ చంపేస్తావు అని గజగజ వణికిపోతోంది పాపం. భీరు అయిపోయింది ఆవిడ. నిన్ను కాళ్ళు కొట్టుకుని వేడుకోమన్నా వేడుకుంటాను, బతిమాలుకుంటాను, దండం పెడతాను, నా భార్యను నాకు నీ చెల్లెల్ని చంపకు, వేడుకుంటున్నాను అని ఎన్ని చెప్పినా ఆ మూర్ఖుడు మాత్రం, నువ్వెన్ని చెప్పు, ఈ దుర్మార్గురాలను ఎంత ప్రేమగా పెంచాను, నాకు మృత్యు అవుతుందా, దీన్ని చంపుతానన్నాడు. అప్పుడు అలాగే పైకి బతిమాలుకుంటూనే లోపల లోపల కొన్ని ఆలోచనలు చేశాడు వసుదేవుడు. ఇప్పుడు నేనేమి చెయ్యను, ఈ దుర్మార్గుడు ఎంత చెప్పినా వినడం లేదు, చంపుతాను చంపుతాను అంటున్నాడు. వీడి మనస్సును కరిగించగలనా లేనా? పరమమూర్ఖుల యొక్క మనస్సు రంజించడం చాలా కష్టమంటారు. పైగా నా కాలం కలిసి రాలేదనుకుని ఇప్పుడు నేను ప్రయత్నం విరమించుకోనా, లేక ప్రయత్నాన్ని కొనసాగించనా? ఇది కొంచెం మంచి మాట. ఎందును కాలము నిజమని పందతనంబునను బుద్ధి వాయక ఘనులై అందాక బుద్ధి నెగడెడి అందాక చెరింపవలయు ఆత్మబలముతో. కొంతమంది నాకు కాలం కలిసి రాలేదు, జాతకం బాగాలేదు, ఇక నేను ఏ పని చేసినా ఆ పనిలో విజయం పొందలేకపోతున్నాను, అని నిస్పృహ పొంది పనులు చేయడం మానేస్తారు. కానీ అలా చెయ్యకూడదు. నా కాలం కలమా కలిసి రావడం లేదు, నా జాతకం బాగాలేదని మనిషి నిస్పృహకి నిరాశకి గురి కాకుండా బ్రతికున్నంతకాలం తప్పక పని మాత్రం చెయ్యాలి. అంటే ఏ పరిస్థితుల్లోనూ భయపడకూడదట, ఇంతే నాకేం అవ్వదని ఏడవకూడదు. ఎంతవరకు నీ బుద్ధి పనిచేస్తున్నదో అంతవరకు ఆత్మబలంతో పని చెయ్యాలి. పని చేయగా చేయగా ఎప్పుడో ఒకప్పుడు ఫలితం వస్తుంది అన్నాడు. వీ షుడ్ ట్రై అండ్ ట్రై టిల్ వీ గెట్ సక్సెస్. మనిషి మాత్రం పని ఎప్పుడు ఆపకూడదు. ఆత్మబలముతో పనిచేసేవాడికి దైవ అనుగ్రహం లభిస్తుంది. నిరాశకు గురి ఇక నా జీవితంలో ఇంతే రే పైకి రాను నాకే పని అవ్వదు అనుకోకూడదు అన్నాడు. ఇది వసుదేవుడు కాదు చెబుతా, వేదవ్యాసుల వారు మనకి ఒక అపూర్వమైన సందేశం ఇచ్చాడు ఆ వంకతోటి. ఎందును కాలము నిజమని పందతనంబునను బుద్ధిబాయక ఘనులై ఎందాక బుద్ధి నెగడి అందాక చెరింపవలయు ఆత్మబలముతో. అలా అనుకోగానే ఆయనకి మంచి ఆలోచన వచ్చింది, నేనేమైనా నా భార్యను రక్షించుకుంటాను, ఈ ప్రయత్నం విరమించను అనుకోగానే ఆత్మబలం వల్ల గొప్ప ఆలోచన వచ్చింది. ఇప్పుడు నా భార్యను రక్షించుకోవడానికి ఒక ఉపాయంతో వచ్చింది, ఈవిడని ఎందుకు చంపుతానంటున్నాడు కంసుడు, ఆమెకు పుట్టే 8వ గర్భం వల్ల వాడికి ప్రాణహాని ఉన్నది కనుక, కాబట్టి ఇప్పుడు వాడితో నేను ఒక ఒడంబడిక చేసుకుంటే మంచిది. ఒరే కంస, నీకు నా భార్య వల్ల ఏమీ ప్రమాదం లేదు, ఆమెకు పుట్టే 8వ గర్భం వల్లే, కాబట్టి ఆ 8వ వాడు ఎవడైతే వాడిని నీకు ఇచ్చేస్తాను, వాడిని చంపేసుకో, అప్పుడు నా భార్య బతుకుతుంది నేను సుఖంగా ఉంటాను అంటే మంచిది కదా. మళ్ళీ అంతలోనే లోపల ఏమనుమానం, చంటి పిల్లల్ని చంపడానికి ఇవ్వడం న్యాయమేనా, సరే ఏం చేస్తాం, అసలంటూ వృక్షం ఉంటే పళ్ళు ఎన్నైనా కాస్తాయి, దేవకీదేవి చెట్టు లాంటిది, చెట్టుకు కాసే మామిడికాయల్ని ఏ డబ్బాయో పెట్టి కొట్టుకుంటూ ఉంటారు కదా కొంతమంది, ఒక కాయ పోతే ఇంకొక అయినా దక్కుతుంది మనకి, అసలంటూ చెట్టు అంటూ ఉండాలి కనుక. కాబట్టి ముందు వృక్షాన్ని రక్షించుకుంటే ఎన్నో ఫలాలు వాటంతా అవే వస్తూ ఉంటాయి. దీన్ని సంహరిస్తే ఇక పండు ఎక్కడి నుంచి వస్తుంది, మూలం పోకూడదు, అహో మూలోచ్ఛేద అవ్వకూడదు. అంచేత ఏమైనా నా భార్య నాకు ముఖ్యం, పిల్లలకంటే భార్యయే భర్తకి ముఖ్య ఉపాత్తమైన వస్తువు అని శాస్త్రం చెబుతున్నది. అందువల్ల ఈమెను రక్షించుకోవడానికి పిల్లల్ని ఇస్తానంటాను, ఒక పిల్లని కాదు అందరి పిల్లల్ని ఇచ్చేస్తానంటాను. తర్వాత ఏం జరుగుతుంది ఎవడికి తెలుసు, అది కూడా ఆలోచనలో పడ్డాడు ఆయన. మీదెవ్వడు రుగును మెల్లత ప్రాణంబుతో నిలిచిన మరునాడు నెరరాదే. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు, ఇవాళ్ళకి గండం గడిచి పిండం బయటపడడానికి నేను ఒట్టు పెట్టి తప్పించుకోవడమే మంచిది. నా భార్యను రక్షించుకోవడానికి పిల్లల్ని ఇస్తాను అంటాను, భవిష్యత్తు సంగతి ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత వీడే చచ్చిపోవచ్చు, లేదా వీడి కోపం తగ్గచ్చు, లేక నేనే పోవచ్చు, లేదా పిల్లల యొక్క ప్రాణరక్షణ కోసం ఎవడో ఒకడు రావచ్చు. ఒక అడవిలో చెట్లు కొన్ని కాలిపోవడం మొదలెట్టాయి. ఓ పెద్ద చెట్టు మాను చితపటధ్వనులతో అగ్నిజ్వాలల్లో పడి కాలి బూడిదైపోయింది. ఆ చెట్టుకి పక్కనే ఓ చెట్టు ఉంది. అందరూ అనుకున్నారంటే ఈ చెట్టు పక్కన పెద్ద చెట్టు ఉంది, అది కూడా కొంచెం పెద్దదే, అది ఎండిపోతోంది, ఈ చెట్టు నిప్పు దానికి అంటుకుని అది కాలిపోతుందేమో అనుకున్నారు. ఇంతలో చిత్రంగా గాలి వ్యతిరేక దిశలో వీచి పక్కనున్న చెట్టు అంటుకోలేదు, అది శుభ్రంగా ఉంది. ఈ చెట్టు మీద నుంచి ఒక నిప్పురవ్వ ఎగిరి దూరంగా ఉన్న చెట్టు మీద కూడా అది అంటుకుంది. కాసేపటికి ఆ చెట్టు కాలిపోయింది, ఈ చెట్టు కాలింది, వర్షం వచ్చింది, పక్కనున్న చెట్టు పచ్చగా ఉంది, కానీ ఎక్కడో దూరంగా ఉన్న చెట్టు ఆ క్షణమే బూడిదైపోయింది. మృత్యు ఇలాంటిదే, ఎవడి మీదకో వచ్చేసినట్టు ఉంటుంది, వాడు చచ్చిపోతాడు అనుకుంటాం, వాడు అలాగే ఉంటాడు, పక్కవాళ్ళు బాగానే ఉంటారు. ఓ ముసలాయన ఉండేవాడు ఆయన, ఆయన 40 ఏళ్ళుగా చూశాను నేను, ఎప్పటికప్పుడు చచ్చిపోతాడు అనుకునేవారు ఆయన్ని. మళ్ళీ ఏడాదికి ఒకసారి లేచి నిలబడి మళ్ళీ యాత్రలకు వచ్చేవాడు ఆయన. కానీ ఆయన కళ్ళ ముందు ఆయన కూతురు, అల్లుడు, కొడుకు 4 పోయారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈయనకి మాత్రం 90 ఏళ్ళు ఉన్నాయి, ఈయన హాయిగా అలాగే ఉన్నాడు, చచ్చిపోతాడు అనుకున్న ఆయన బతిగా ఉన్నాడు, శుభ్రంగా ఉంటారనుకున్న వాళ్ళు విడిపోతున్నారు. ఒక్కొక్కళ్ళల్లో అలాగే ఉంటాయి విచిత్రం. అందువల్ల ఈ మృత్యువు ఎప్పుడు ఎవరిని తీసుకుపోతుందో తెలియదు. పోతాడు అనుకున్నవాడు ఉంటాడు, ఉంటాడు అనుకున్నవాడు వెళ్ళిపోవచ్చు. భవమృతి కారణంబు దూరగతి బంధు నిధి ఏల తొట్టుపడగా. కర్మవశమున భవమృతి కారణంబు, మనం చేసుకున్న కర్మముల వల్ల పుట్టడం చావడం అనే ఉన్నాయే, అవి ఒక్కోసారి దగ్గరగా వస్తాయి, ఒక్కోసారి దూరంగా పోతాయి. దీనికి మనం భయపడకూడదు. ఒకవేళ పిల్లలు పుడితే పుట్టి పుట్టగానే వాళ్ళకి మృత్యువు తోకలా వెంట వస్తే పిల్లల్ని చంపిన పాపం వీడు అనుభవించకుండా పోతాడా? ఇలా ఆలోచించాడు ఆయన. వెంటనే బావగారికి వేసి తిరిగి, బావా ఇప్పుడు నేను నీతో ఒక వడంబడికి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకున్న కోపం నీ సోదరి మీద కాదు, సోదరికి పుట్టబోయే పిల్లల మీద, సోదరి కనబోయే సంతానం మీద. అంతేకాని దేవకి మీద నీకేం కోపం ఉంటుంది? ఎంతో ప్రేమగా పెంచావు దేవకీదేవి. అష్టమ గర్భం నీకు మృత్యు అని తెలిసింది కనుక నువ్వు ఆమె మీద ఆగ్రహించావు. కాబట్టి నేను నీకు ఒక మాట ఇస్తున్నాను. లలనకు పుట్టిన కొమరు నివలనంతెగెదను చుగగన వాణి పలికెనం చలిగెదవే ని మృగాక్షికి గల కొడుకుల చంపనిత్తు క్రమమున నీకు. దేవకీదేవికి పుట్టిన కొడుకులలో 8వ కొడుకు వల్ల మాత్రమే నీకు గండమున్నది కనుక నేను ఈరోజు నుంచి కంటికి రెప్ప వేసుకుని చాలా జాగ్రత్తగా దేవకీదేవికి ప్రసం అయ్యి అవడంతో పుట్టిన వాడిని పుట్టినట్టు పిల్లవాడిని నీ చేతిలో పెడతాను. కొడుకు కూతురు ఎవరు పుడితే వాళ్ళని నీ చేతిలో పెడతాను. వాళ్ళని చంపు, నా భార్యను నాకు అప్పగించు. 8 మంది చచ్చిపోయాక ఇంకో 8 మంది నేను కనొచ్చు ఆమె అంటూ ఉంటే. కాబట్టి ఈ ఒడంబడిక నువ్వు అంగీకరించి ఒప్పందం చేసుకుని నా భార్య నాకు ఇచ్చేయి అంటే వెంటనే వదిలేశాడు వాడు. నువ్వు అన్నది నిజమేనయ్యో, నాకు మాత్రం ఆవిడ మీద కోపమా, ఆమె సంతానం వల్ల. కాబట్టి పుట్టిన వాడిని పుట్టినట్టు నా చేతిలో పెట్టాలి సుమా అని అంతవరకు మొండిగా ఉన్నవాడు వదిలాడు. అంటే అదే దైవ ప్రేరణ. ఇక్కడ వసుదేవుడికి ఒక గొప్ప ఆలోచన కూడా వచ్చింది. ఏమిటో తెలుసా? ఆకాశవాణి ఏమన్నది? దేవకీదేవి అష్టమ గర్భం కంసుడిని చంపుతుంది. ఆకాశవాణి వ్యర్థంగా పలుకుతుందా? సాక్షాత్ అమ్మవారు, అమ్మవారి వాక్కు ప్రకారమైనా దేవకీదేవి నాకు బతుకుతుంది, ఆవిడికి పుట్టే 8వ కొడుకు వల్ల వీడు చస్తాడు, చావడం కోసమైనా ఆవిడికి 8వ కొడుకు పుట్టాలి, పుట్టడం కోసమైనా నా భార్య బతుకుతుంది, ఇంత ఆలోచన, ఆ నమ్మకం వల్లే వాడు అంతసేపు వాదించగలిగాట. ఆకాశవాణి పలుకులను అంత నమ్మాడు వాడు. పైకేమో ఆకాశవాణి మాటలని నమ్ముతావా అని వాళ్ళ భావతో అన్నా వీడికి నమ్మకమే. అందుకని ఆయన ఏమన్నాడు, 8వ గర్భము తప్పక చంపుతుందని ఆకాశవాణి పలికిన పలుకులు వ్యర్థమెలా అవుతాయి, కాబట్టి వీడికి చావు తప్పదని మనసులో భావించుకునే మాటిచ్చాడు. వాడు వదిలేసిపోయాడు. బ్రతికేమన్నరా బాబు అనుకుని తన ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు. ఇక మంగళహారతులే ఏం లేవు. బెంగ పెట్టుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు ఒత్తప్పుడు అయితే మంగళహారతులు ఇచ్చి పేర్లు చెప్పించి చాలా తంతు ఉంటుంది. ఇక తంతు లేదు, వీళ్ళ అంతులోంచి బయటపడ్డారు కనుక. అందువల్ల లోపలికి వెళ్ళిపోయారు.